சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். பன்னெண்டவ அத்தியாயம் 18வ ஸ்லோகம். சமஷத்ரௌ ச மித்ரே ச ததா மானாபமானயோ சீதோஷ்ண சுக துக்கேஷு சமசங்க விவர்ஜிதஃ. கிருஷ்ண பரமாத்மா ఒక జ్ఞాని మనస్థితి ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నారు. అవి వినేటప్పుడు మనకు తెలుస్తుంది, ప్రాపంచికంగా అజ్ఞానంలో ఉన్న వ్యక్తుల మానసిక స్థితి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, దానికి పూర్తి భిన్నంగా ఉంటాయి ఈ జ్ఞాని యొక్క ఆలోచనలు. ఆలోచనలంటే మానసిక స్థితి. మనస్సు ప్రపంచాన్ని చూసే దృష్టి, ఆయన యొక్క దృష్టికోణం ఎలా ఉంటుంది వ్యక్తుల మీద, ప్రపంచం మీద. అనేక సంఘటనలు జరిగేటప్పుడు ఆయన యొక్క రెస్పాండ్ అంటారు చూశారా, ప్రతిస్పందన ఎలా ఉంటుంది. ఆ ప్రతిస్పందన జరిగేది మనసులోనే కదా, తర్వాత కాయికంగా వ్యక్తం అవుతుంది ఫిజికల్గా. కనుక మానసికంగా, వాచికంగా, కాయికంగా ఎలా ప్రతిస్పందిస్తాడు ఆయన అని మనకు తెలియజేస్తున్నారు. ఇవి వినడం వలన మనం కూడా అటువంటి గొప్ప మానసిక స్థితిని పొందడానికి మనం కూడా ప్రయత్నం చేస్తాం ఎప్పుడైతే వింటామో. అందుకని కృష్ణ పరమాత్మ మనకు అటువంటి జ్ఞాని నాకు ప్రియుడు అని చెప్తూ ఉన్నారు ప్రతి శ్లోకంలో, 13వ శ్లోకం నుంచి. అంటే ప్రియుడు అని చెప్పడంలో అర్థం ఏంటి, ఎందుకు చెప్పాలి కృష్ణ పరమాత్మ అంటే, వినేవాళ్ళందరూ కూడా ఆ విధంగా నాకు ప్రియులు కావలసింది అని అర్థం. అంతే కదా, ఒకడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తాడు, మా ఆయిల్ సోప్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తారు, మీరందరూ కొనుక్కోండి, కొనుక్కోవాలని కదా వాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది. అదేవిధంగా కృష్ణ పరమాత్మ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, ప్రకటన జ్ఞాని ద్వారా. ఆయన నాకు ప్రియుడు ఎందుకంటే ఈ విధంగా జ్ఞానం పొంది ఉన్నాడు, ఈ విధంగా ఆయన ప్రతిస్పందన ఉంటుంది, రెస్పాండ్ ఉంటుంది. అది ఎప్పుడూ కూడా సమాజానికి క్షేమం, లోకానికి క్షేమం, అన్నిటికీ అందరికీ క్షేమాన్ని కలిగించేది. తాను సుఖంగా ఉంటాడు, అందరూ సుఖంగా ఉంటారు ఆయన సమక్షంలో. లేకపోతే ఆ దానికి విరుద్ధంగా గనక ఉంటే, అజ్ఞానంలో ఉండి మన యొక్క ప్రతిస్పందన రాగద్వేషాలతో కూడి ఉంటే మనకు సంతోషం ఉండదు, మనకు పక్కన ఉండే వాళ్ళకి సంతోషం ఉండదు, మన వల్ల సమాజానికి మంచి జరగదు. ఇప్పుడు ఈ జ్ఞానం అనేది ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ, నాకు నేను మోక్షం పొందడం స్వార్థం కాదు. అది చాలామంది అనుకుంటారు వేదాంతానికి వెళ్ళినప్పుడు అంత స్వార్థపరులండి వేదాంతం చదివే వాళ్ళందరూ, వాళ్ల గురించే వాళ్ళు ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటారు, అంత స్వార్థం వీళ్ళకి అనుకుంటూ ఉంటారు. చాలా తప్పది. జ్ఞాని, ఒక జ్ఞాని ఉంటే ఎంత ప్రయోజనం అంటే సమాజానికి, ఆయన ఏమి చేయకపోవచ్చు. ఆయన యొక్క ఉనికి చాలు, అక్కడ ఉంటేనే చాలు ఆ సమాజంలో. ఇంకా మాట్లాడి చెప్తూ ఉంటే చెప్పాలా? ఇంకా మామూలుగా ఉంటేనే అంత ప్రయోజనం ఉంటే ఇంకా మాట్లాడి చెప్పే వాళ్ళ గురించి చెప్పాలి అన్నారు. కనుక ఆ జ్ఞాని ఉంటే సమాజానికి క్షేమం ఎప్పుడూ కూడా అని శాస్త్రమే చెప్తుంది. ఆత్మనః మోక్షం అంటే ఒక వ్యక్తికి తాను మోక్షాన్ని పొందాలని కోరుకుంటే ఆ వ్యక్తి క్షేమం కోసమే కాదది, జగత్ హితాయ, జగత్తుకి హితాన్ని కలిగిస్తున్నది. ఎందుకంటే అజ్ఞానుల వలనే సమాజానికి నష్టం ఎప్పుడు కూడా, అజ్ఞానుల వలననే సమాజానికి నష్టం కలుగుతుంది కానీ జ్ఞాని వలన కలగదు. జ్ఞాని ఈ సమాజం మొత్తాన్ని ప్రేమిస్తాడు. లేకపోతే కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్పాలి సహా మే ప్రియ అని? చెప్పవలసిన అవసరం లేదే. నేను చేసిన ఈ సృష్టిని చక్కగా అర్థం చేసుకొని దీని యొక్క శాంతిని సామరస్యాన్ని చక్కగా నిలిపేవాడు జ్ఞాని మాత్రమే అని ఆయనకి తెలుసు. ఆయనకు తెలియకపోతే మనకు తెలుస్తుందా? అందుకని ఆయన నాకు ప్రియుడు ప్రియుడు అని చెప్పుకుంటున్నాడు భగవంతుడు. కనుక ఆ వార్త మీద మనం మైండ్ ఫోకస్ చేయాలి. మే ప్రియ అన్నాడు. కనుక అటువంటి లక్షణాలు చెప్పేటప్పుడు మనం ఇలాంటి లక్షణాలు ఉంటే మనం ఇష్టపడతాం చూడండి. ఈ జ్ఞాని లక్షణాలన్నీ నాకు ఇష్టం లేదని చెప్పి అనండి. ఆయనకి రాగం లేదు, ద్వేషం లేదు, కోపం లేదు, తాపం లేదు, ఎవరిని ఆయన ద్వేషించడం అంటే మనం ఇష్టపడతామా ఇష్టపడమా? మనకున్నాయో లేవో అది వేరే విషయం, కానీ మనం ఇష్టపడతామా లేదా? ఒక వ్యక్తి సత్యం పలుకుతాడంటే ఆ వ్యక్తిని మనం ఇష్టపడతామా లేదా? చూసారా, ఒకవేళ మనం పాటించకపోయినప్పటికీ కూడా అది విలువైనటువంటిదని మనకు తెలుసు. సంతుష్ట ఎప్పుడు సుప్తిగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. ఇష్టపడతామా లేదా? ఎప్పుడు తృప్తే ఉండదండి, సంతోషమే ఉండదు అని అంటే ఇష్టపడతామా? పడం. కనుక ఏది అసలు మంచిదో మనకు తెలుసు, తెలియక కాదు. ప్రేమను అందరు ఇష్టపడతారు, ద్వేషాన్ని ఇష్టపడరు. కరుణను అందరు ఇష్టపడతారు, నిర్దాక్షిణ్యాన్ని ఎవరు ఇష్టపడరు, క్రూరత్వాన్ని ఎవరు ఇష్టపడరు. చూశారా, తేలైనా పామైనా కూడా తనని ఎవరైనా హింసిస్తారంటే దానికి ఇష్టం ఉండదు. అవునా? తేలు పాము కూడా తనను ఎవరైనా హింసిస్తారంటే ఇష్టం ఉండదు. మళ్ళీ అది హింసిస్తున్నారు అందరినీ. అది ఎందుకు హింసిస్తుందంటే హింస చేయదు అది. దానికి ప్రాణహాని జరుగుతుందన్నప్పుడు అది హింసిస్తుంది, కానీ లేకపోతే దాన్ని అది తేలు కుట్టదు, పాము కరవదు. అవునా? కానీ మనిషి కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అన్నారు సుమతి గారు. పాముకి తలలో ఉంటుంది, తేలుకి కొండలో ఉంటుంది, కొండె. పాముకి తోకలో ఉంటుందా? తలలో ఉంటుంది. పాముకి తలలో ఉంటుంది, తేలుకు కొండెలో ఉంటుంది, మనిషికి నిలువెల్లా ఉంటుంది. ఇది మనకు సన్మానమా అవమానమా? అవమానం. కనుక ఇటువంటివన్నీ చదువుతుంటే కనీసం మనం మరీ పశు ప్రవృత్తికి వెళ్లకుండా కనీసం మానవులుగా జీవించాలి. హ్యూమేన్నెస్ అంటారు దాన్ని. మానవుడు మానవుడుగా జీవించాలి, అప్పుడు మనీషి మనీషి అవుతాడు, జ్ఞాని అవుతాడు. ఆ జ్ఞాని అయినప్పుడు ఆ జ్ఞానిని నడిచే దైవం అంటారు, వాకింగ్ గాడ్, నడిచే దైవం. నడిచే దైవం అంటే గుళ్ళో దేవుడు ఉన్నాడు, ఆయన నడవడు. ఈయన ఉత్సవమూర్తి అనమాట జ్ఞాని. ఉత్సవమూర్తి అయితే ఏం చేస్తాడు? వీధి వీధి తిరుగుతాడు. జ్ఞాని కూడా ఉత్సవమూర్తి లాంటి వాడు అని అర్థం. అందుకని భగవంతుడు గుళ్ళో కూర్చొని జ్ఞానుల్ని పంపిస్తుంటాడు ఉత్సవమూర్తులుగా, మీరు తిరగండి నా రిప్రజెంటేటివ్స్గా. ఆయన దేవుడు కూడా, ఆయన స్మార్ట్, నా ప్రచారం చెయ్యండి, మీరందరూ వెళ్ళి నా వేదాలని, నేను చెప్పినటువంటి ఈ సందేశాలను మీరు అందించండి అని చెప్పి వీధి వీధికి ఒక జ్ఞానిని ఒక గురువుని ఆయన పంపిస్తూ ఉంటాడు. కనుక మనం సమాజంలో జ్ఞానుల్ని పూజిస్తాం. ఆ పూజించడం వల్ల మనలో ఆ సంస్కారం పెరిగి మనం కూడా ఆ యొక్క ఉన్నత స్థితిని పొందుతాం అని చెప్పి, ఇది ఎట్లా వస్తుందంటే సత్సంగం వలన వస్తుంది. ప్రతి మనిషికి సత్సంగం అనేది చాలా ముఖ్యం. మనం చేసే ఈ యొక్క దేహశుద్ధి వీటన్నిటికీ కూడా బాహ్యమైనటువంటిది ఇది. మనస్సుకి ఏం చేస్తున్నాం మనం? మనస్సుకు శుద్ధి ఎట్లా వస్తుంది? సత్సంగం వలన వస్తుంది, సద్గ్రంథ పఠనం వలన వస్తుంది. ఇది లేనప్పుడు మనిషికి ఎన్ని ఉన్నా శాంతి ఉండదు. ఈ విషయాన్ని తెలుసుకుంటే తొందరగా మనిషికి ప్రయోజనం ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇక్కడ ఈ 18వ శ్లోకంలో కూడా శత్రువుచ మిత్రేచ సమహ అన్నారు. శత్రువుల యందు మిత్రుల యందు సమంగా ఉంటాడు. దుర్యోధనుణ్ణి ఎప్పుడు ద్వేషించాల కృష్ణ పరమాత్మ, కంసుణ్ణి కూడా ద్వేషించాల. వాళ్ల పనులను ద్వేషించాడు, వాళ్ల పనులను నిందించేవాడే కాని ఎప్పుడు వ్యక్తుల్ని ద్వేషించలేదు. కానీ దుర్యోధనుడు ద్వేషించేవాడు కృష్ణుణ్ణి. దుర్యోధనుడు, కంసుడు, వీళ్ళందరూ శిశుపాలుడు. ఎన్నిసార్లు క్షమించాడు కృష్ణ పరమాత్మ శిశుపాలుణ్ణి. కనుక దేవుడికి ఎవరు శత్రువు లేరు, ఆయన జ్ఞాని. అదేవిధంగా జ్ఞానులు కూడా, ఆత్మజ్ఞానులు కూడా ఎవరిని ద్వేషించరు, వాళ్ళకి ఎవరు శత్రువులే లేరు అసలు. వాళ్ళని ఎవరన్నా శత్రువులుగా చూడాల్సిందే కానీ వాళ్ళు ఎవరిని శత్రువులుగా చూడరు. ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులే, అందరూ భగవత్ స్వరూపులే అయినప్పుడు ఎలా ద్వేషిస్తాడు? ద్వేషించడు. మిత్రుల యందు కూడా అతి అనురాగం ఉండదు. మిత్రులైనా శత్రువులైనా ఒక్కటే. మనకి ఇటువంటి కథలన్నీ చెప్తారు. సదాశివ బ్రహ్మేంద్ర, ఆయన నడిచి స్నానానికి పోతూ ఉన్నారట నదికి. రోజు నదిలో స్నానం చేయడానికి పోతే ఆయనకు కోపమే వచ్చేది కాదట అస్సలు. ఆయనకి ఎట్లాగైనా కోపం రావాలి, కోపం వచ్చేట్లు చేస్తే ఇంకా ఆయన ఓడిపోయినట్లే కదా. అందుకని ఒకడికి ఏం చేశారు, డబ్బులు ఇచ్చినా ఎవరే నువ్వు పోయి ఆయన కోపం వచ్చేటట్లు చెయ్యి. వీళ్ళందరూ పందెం వేసుకున్నారు కొంతమంది కూర్చొని. ఆయనకు నువ్వు కోపం వచ్చేటట్లు చేస్తే నీకు ఇంత డబ్బులు ఇస్తా అన్నాడు. వీడేంటంటే నువ్వు చెయ్యలేవు, ఆయన్ని ఆయనకు కోపం వచ్చేటట్టు నువ్వు చెయ్యలేవు అన్నాడు. నేను చేసి చూస్తాను, చూడు చూపిస్తానన్నాడు. సరే అని చెప్పి ఎంత ఎన్ని తగ్గి పెట్టుకున్నా 1000 రూపాయలు, 2000 రూపాయలు. అప్పుడు ఒక రోజు ఒకడ ఆ డబ్బులు తీసుకుంటానన్నవాడు. రోజు ఆయన నదికి స్నానానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూర్చునేవాడు, కూర్చొని ఆయన స్నానం చేసి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఉమ్మేసేవాడు ఆయన మీద. ఉమ్మేస్తే ఏం చేయాలి? మళ్ళీ స్నానం చేయాలి. పోయి ఆయన మళ్ళీ స్నానం చేసేవాడు. మళ్ళీ స్నానం చేసి వస్తుంటే మళ్ళీ ఉమ్మేసేవాడు. వీడు ఉమ్మేసేవాడికి అలిసిపోయినాడు. చేసి 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 ఇక్కడ ఒక్కరోజు కూడా ఒక కోపమే రాలేదు. ఇదేమిటి ఇట్లా ఈయన కోపం రావడం లేదు, ఆయన విసుక్కోవాల్సింది పోయి వీడికి విసుగు వచ్చింది. అబ్బా వీడి ఈయనకు కోపమే రాదు, ఇంకా నేను అలసిపోయినాను అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. సాష్టాంగ నమస్కారం చేసి, క్షమించండి నన్ను, మీకు కోపం వచ్చేటట్లు చేస్తే నాకు డబ్బులు ఇస్తా ఉన్నారు వాళ్ళు, నేను మీకు కోపం వచ్చేటట్లు చేయలేకపోయినాను, మీ కోపం వచ్చేటట్లు చేయడానికి ఇట్లా చేస్తున్నారు రోజు నేనన్నారు. అయ్యో నీ డబ్బులు పోయినాయే అన్నట్టు ఆయన. ఇప్పుడు నీకు డబ్బులు రాకుండా పోయినాయి, ఆ సంగతి చెప్తే నాకు కోపం వచ్చినట్లుగా నేను నటించేవాడిని కదా అన్నట్ట. ఇప్పుడు నా వల్ల నీకు డబ్బులు రాకుండా పోయినాయి అన్నట్ట. జ్ఞాని అయిన వాడు ఎవరైనా కష్టపడుతుంటే చూడలేరు అసలు. అది ఊరికి కథ. కథ నిజంగా జరిగింది అంట, నిజంగా జరిగింది. అట్లా జ్ఞానులు కూడా మానాపమానాలు అనాలు కష్టపడిన వాళ్ళు ఉన్నారు. మానాపమానాలు అంటే అక్కడ కాయికంగా కష్టపడతారు కొంతమంది. గౌరవించేవాళ్ళు ఉన్నారు, అపమానించేవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన తుల్యహ అన్నారు. ఇక్కడ శత్రువులు మిత్రుల యందు ఆయన సమంగా ఉంటాడు. తర్వాత తథా మాన అపమానయోహో, మాన అపమానముల యందు గౌరవ పురస్కారం చేసేటప్పుడు మానం అంటారు. అపమానం అంటే అవమానించేటప్పుడు కాయికంగా వెళ్ళంగానే ఆయనకి ఆసనం ఇవ్వకుండా అంటే నిర్లక్ష్యం చేయడం, మాట్లాడకపోవడం, అలా చేయడం అన్నమాట. అలా చేయడం అపమానం. ఈ రెండింటి యందు కూడా సమహ సమహ చేర్చుకోవాలి మనం. అదేవిధంగా మాన అపమానముల యందు కూడా సమంగా ఉంటాడు. ఆయన అంటాడు జ్ఞానికి దృష్టి ఏంటంటే మన నిందయ అంటే నన్ను నిందించి ఎవరైనా సంతోషపడుతూ ఉంటే పర్వాలేదు, నిందించనివ్వండి. ఎందుకంటే అవతల వాళ్ళని ఆనందపరచడానికి ఇప్పుడు నన్ను బాగా నిందించి అంటే క్రిటిసైజ్ చేసి నిందించిన తర్వాత వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఉన్నారనుకోండి పర్వాలే, ఆనందంగా ఉండనివ్వండి వాడిని. ఆయన చెప్తాడు ఆ శ్లోకంలో ఒక శ్లోకం అన్నమాట. ఏం చెప్ తర్వాత అందరూ అవతల వాడిని ఆనంద పెట్టడానికి ఎంతో డబ్బులు ఖర్చులు పెడతారు, భార్యను ఆనందింపజేయడానికి భర్త చీరలు బంగారం బోరెడని కొంటాడు, భర్తను ఆనంద పెట్టడానికి ఆవిడ రకరకాల పిండి వంటలన్నీ చేసి పెడుతుంది, అట్లాగే ఒక ఫ్రెండ్ని ఆనందపరచడానికి గిఫ్ట్లు గిఫ్ట్లు అన్ని ఇస్తూ ఉంటారు. ఒక వ్యక్తిని ఆనంద పెట్టడం కోసం ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి ఆ ఖర్చు చేస్తూ ఉంటారు జనం. ఇప్పుడు నేను ఏం ఖర్చు పెట్టకుండా ఆనందాన్ని ఇస్తున్నాను కదా అవతలి వాళ్ళకి, నన్ను నిందించి వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు, నేనేం ఖర్చు పెట్టాను? నిందించి వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు, నేనేం ఖర్చు పెట్టలే, పైసా ఖర్చు పెట్టలే నా పాకెట్లో నుంచి, అవునా? అది ఖర్చు పెట్టడం కోసం నేనేం కష్టపడలే, పైసా ఖర్చు లేదు, నాకు కష్టం లేదు, కానీ వాళ్ళకే ఆనందాన్ని ఇస్తున్నా, ఇంతకంటే ఏం కావాలి అంటాడు ఆయన. చూడండి ఆలోచన ఎట్లా ఉందో, జ్ఞాని అయిన వాడు మహాత్ములు అట్లా ఉంటారు. మనల్ని నిందిస్తూ ఒకవేళ వాళ్ళకి ఆనందం కలుగుతుందంటే కలగనివ్వండి, మనం ఏం ఖర్చు పెట్టకుండానే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తున్నాం కదా అంటాడు. సరే ఎక్కడుందో థింకింగ్, అసలు మహాత్ముల థింకింగ్ అట్లా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే మనల్ని ఎవరు అనకముందే కోపం తెచ్చుకుంటాం. అట్లా ఉన్నాడు జ్ఞాని. తుల్యః సమః శీత ఉష్ణ సుఖ దుఃఖేషు. శీతం అంటే చల్లదనం, అతి చల్లదనం, 0 సెంటీగ్రేడ్ ఉంటుంది కదా టెంపరేచర్ శీతం. అతి చల్లగా ఉన్నప్పుడు కూడా ఏమిటి చల్లటి వాతావరణం, ఎందుకు ఇంత చల్లదనం అని చెప్పి దాని మీద ఆ శరీరానికి కొంత బాధ కలుగుతుంది కదా. అతి శీతంగా ఉన్నప్పుడు ఈ శరీరానికి కొంత పీడన ఉంటుంది, పీడ అంటే బాధ. ఆ బాధని తట్టుకోలేక ఆ శీతల ప్రదేశాన్ని కానీ ఆ శీతల వాతావరణాన్ని కానీ నిందించడు ఆయన. అర్థమైందా? వాతావరణం మారుతూ ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. చూడండి మనకేం తెలియదు, చెన్నై వాళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళకి సమ్మరు ఒకటే వింటరు ఒకటే. మిగతా రాష్ట్రాలకు వెళితే తెలుస్తుంది చలి అంటే ఏమిటో ఎండ అంటే ఏమిటో అసలు తెలుస్తుంది. అందుకని మద్రాసు వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. కాశ్మీర్ వెళ్ళి చూడండి, ఇప్పుడు ఇప్పుడు వెళ్ళాలి, సిమ్లా కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ వెళితే ఇంకా అంతే, మనం ఐస్ అయిపోయి కూర్చుంటాం అక్కడ. శీతల వాతావరణం, ఉష్ణం. రాజస్థాన్ ఎడారి ఉంది చూడండి, ఆ ఎడారుల్లో ఉంటారు ఆ సైనికులు. దేశం మీద భక్తి దేశ ప్రేమ ఉన్నవాడే ఉండగలడు అక్కడ. మనం అంటే దేహ ప్రేమ, దేశ ప్రేమ కాదు, దేహ ప్రేమ. మనకి ఇమాజిన్ చేయలేం అసలు వాళ్ళున్న పరిస్థితులు, కష్టాలు, ఆ ఉష్ణ ప్రదేశం. ఎప్పుడైతే సర్వం ఆత్మమయం అన్నప్పుడు ఏ దేని మీద కూడా ఆ భేదవ భావన ఉండదు. ఉష్ణమైనా సరే అతి ఉష్ణం వస్తుంది ఒక్కొక్కసారి, వేడి. మనం మామూలుగా సిద్ధమైన చలికాలం అబ్బా చలి 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 అంటాం, వర్షం వస్తే కాసేపు వర్షం వచ్చింది అంటాం, ఎండ వచ్చిందంటే అబ్బా ఎండ అంటాం. ప్రతి సంవత్సరం వస్తుంది ఏప్రిల్ మాసం, మే మాసం, అయినా అనకుండా ఉంటాం ఒకసారి చూడండి. కంప్లైనింగ్ అనమాట, అంటే ఆరోపణ చేయడం. ఈవెన్ వాతావరణాన్ని కూడా మనం ఆరోపణ చేస్తూనే ఉంటాం. వారం రోజులు వర్షం పడింది అనుకోండి, ఆరోపణ చేయకుండా ఉండనే ఉన్నాం, కంప్లైంట్ చేయకుండా ఉండనే ఉన్నాం. వర్షం రాలేదు కదా, ఇప్పుడు కూడా కంప్లైంటే, వర్షమే రాలేదు, వర్షమే రాలేదు, వర్షం రాలేదు. చలిగా ఉంటే చలిగా ఉంది, చలిగా ఉంది, చలిగా ఉందని కంప్లైంట్. వేడిగా ఉంటే వేడిగా ఉంది, వేడిగా ఉంది, వేడిగా ఉంది, కంప్లైంట్. నువ్వు ఉన్నదన్నా లేదనన్నా కూడా అది ఆగదు. అది ఉండేది అంటూ ఉంటుంది, వచ్చేదేమిటో వస్తుందంటే. అందుకని యాక్సెప్టెన్స్ అంటారు, అంగీకారం అన్నారు. వచ్చిన దాన్ని ఏది ఎట్లా ఉంటే దాన్ని ఆ విధంగా స్వీకరించేటటువంటి మానసిక స్థితి. అది లేకపోతే ఏమవుతుందంటే మనసు ఎప్పుడు అలజడి చెందుతూ ఉంటుంది. శీత ఉష్ణ అన్నారు. దానివల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖ, అతి శీతలం వలన దుఃఖం వస్తుంది, అతి వేడి వలన దుఃఖం వస్తుంది, అసలు టెంపరేచర్ లేకపోయినా దుఃఖం వస్తుంది. సుఖ దుఃఖాలు కూడా ఇవన్నీ కూడా ద్వంద్వాలన్నమాట. ఈ ప్రపంచ సృష్టి అంటేనే మిథునం. మిథునం అంటే ఏమిటి? ద్వంద్వం. రాత్రి పగలు, చీకటి వెలుగు, కష్టం సుఖం, జయం అపజయం, ఇట్లా పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్ అంటారు. అసలు ప్రపంచం అంటేనే ఎదుగుదల తరుగుదల. అది లేనిది ప్రపంచం కాదు. అసలు నలుపు తెలుపు, పొట్టి పొడుగు, లావు సన్నం, ఇవి చూడండి. మీరు వ్యతిరేక పదాలు రాసుకుంటూ పోండి, పెద్ద లిస్ట్ వస్తుంది. దీనికి ఒక్కటి చెప్పాలండి, ప్రపంచం అంటే ఏమి లేదు, ద్వంద్వం అని అర్థం. ద్వంద్వాలతో కూడినదే ప్రపంచం. జననం మరణం, చిన్నప్పుడు స్కూల్లో తెలుగు లెసన్స్లో ఆపోజిట్స్ అని ఇచ్చేవాళ్ళు, భలే ఇష్టం. అవి ఫుల్ మార్క్స్ వస్తాయి మనకు ఆపోజిట్స్ కనుక రాస్తే, ఎందుకంటే ఈజీ. అప్పుడు ఎందుకు చెప్పారు ఆ వ్యతిరేక పదాలంటే, ప్రపంచం అంతా వ్యతిరేక పదాలతో కూడినటువంటిదే. నువ్వు ఒకటి నువ్వు ఒప్పుకుంటే రెండో దాన్ని ఒప్పుకొని తీరాలి. వెలుగు వెలుతురు అన్నావా, చీకటి వస్తుంది, జ్ఞాపకం పెట్టుకో. జయం అపజయం వచ్చి తీరుతుంది, మార్చలేవు. శీత ఉష్ణ, సుఖ దుఃఖ. సుఖం వచ్చిందా, అప్పుడు దానికి దేనికి రెడీగా ఉండాలి నెక్స్ట్? ఆ మాట చెప్పకండి స్వామి, అది మాత్రం కష్టం అన్నాడు. కుదరదు. అప్పుడైతే సుఖం కూడా వద్దనుకో, సుఖాని కోసం కూడా ఎదురు చూడవద్దు. దుఃఖం వద్దనుకోవడంలో తప్పు లేదు, అనుకోవడచ్చు, తప్పేం లేదు. వద్దు దుఃఖం వద్దు అన్నాడు. అప్పుడు శాస్త్రం అంటుంది, సరే అయితే వద్దన్నావు కదా, సుఖం కూడా కోరుకోవాకు. నువ్వు ఎస్ అంటే శాస్త్రానికి ఆనందం, ఓకే యు ఆర్ గ్రేట్. ఎందుకంటే సుఖం వద్దన్నావు, దుఃఖము రాదు నీకన్నాడు. లేదు లేదు సుఖం కావాలి, దుఃఖం వద్దన్నా అనుకో, అది కుదరదు అంటుంది. సుఖం కావాలి అన్నావంటే నువ్వు దుఃఖాన్ని ఒప్పుకొని తీరాలి. ఇది ఈ పరమసత్యాన్ని మనం తెలుసుకుంటే మనం వివేకవంతులం. ఈ పరమసత్యాన్ని మనం తెలుసుకుంటే, ద్వంద్వం అన్నమాట, సుఖ దుఃఖం, అపజయం జయం, శీత ఉష్ణం, పుణ్య పాప, ఇట్లాంటివన్నీ కూడా వ్యావహారిక ప్రపంచం అంటేనే అది. అన్నం తిన్నాం, ఆకలి తీరిపోయింది, ఆకలి బాధ పోయింది, మళ్ళీ ఏదేమొస్తుంది తర్వాత? మళ్ళీ ఆకలి బాధ వస్తుంది. నీళ్లు తాగాం, దాహం పోయింది, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకా ఎందుకు దాహం వస్తుంది, దాహం తీరింది కదా అంటే, కాదు మళ్ళీ వస్తుంది అది అన్నాడు. ఇదండి మార్పు చెందుతూ ఉండేదే ప్రపంచం. జ్ఞాని ఆ మార్పు చెందుతూ ఉన్నదాన్ని దాన్ని అట్లాగే ఒప్పుకుంటాడు, వెళ్ళనిస్తూనే ఉంటాడు. ఎందుకు ఏమిటి అని అడగడం, అది తెలుసుకోవడం అన్నమాట. ఈ ప్రపంచాన్ని దాన్ని దానిగా చూడడం, దానివల్ల మనకు వచ్చేటటువంటి అనుభవాలని ఆ విధంగానే స్వీకరించడం, అది మానసిక పరిపక్వత అంటే. మానసిక పరిపక్వత, ఆత్మజ్ఞానం వరకే వెళ్ళక్కర్లేదు, కనీసం మానసిక పరిపక్వత ఉంటేనే చాలు. మెచ్యూరిటీ అంటారు చూడండి, అనుభవంలో రావాలి కనీసం. కొంత వయసు వచ్చిన తర్వాత ఇవన్నీ అనుభవించి అనుభవించి కొంచెం వృద్ధాప్యం వచ్చినప్పుడు నాకు రావాలి. కొంతమందికి అది కూడా రాదు. జ్ఞానికి మాత్రం వివేకం ఎక్కువగా ఉండడం వలన, ఆత్మజ్ఞానం వలన ఆయనకి ఇవన్నీ ఒక పెద్ద సమస్యే కాదు. అసలు సీత ఉష్ణ సుఖదుఖాలలో కూడా ఎప్పుడు సమంగా ఉంటాడు. రాముల వారు పట్టాభిషేకం అంటే అందరూ ఆనందంగా, ఒకటే హర్షాతిరేకాలు, భక్తి ఆనందం అయోధ్య అంతా కూడా. రాముల వారు మామూలుగానే ఉన్నారు. వెంటనే పిలిచారు దశరథుల వారు, లేదు నువ్వు అడవికి పోవాలన్నారు, అడవికి వెళ్ళాలన్నారు. అలాగే అన్నాడు. ఏం మార్పు లేదుట, వాల్మీకి రాస్తారు వాల్మీకి రామాయణంలో ఎలా ఉందంటే ఆ కమలం పుష్పం ఎట్లా ఉందో ఆ అందం అట్లాగే ఉన్నదట ముఖం, రాముల వారి ముఖం అడవులకు వెళ్ళమన్నప్పుడు కూడా. ఇంకా ఆయన ఆనందించాట, ఋషులందరితో నేను కలవచ్చు, ఋషులతో మాట్లాడచ్చు, ఋషుల సాంగత్యం నాకు కలుగుతుంది, దానికోసం ఎదురు చూస్తున్నానన్నట్టు ఆయన. చూడండి, నేను ఎట్లా వదిలి వెళ్ళేది అని అనుకోలే ఆయన. ఇట్లా మనకు ఎన్నో చెప్తారు. మనకు మన మహాత్ముల యొక్క చరిత్ర అంతా చదువుతూ ఉంటే మనకు తెలుస్తుంది, మనకు వచ్చే కష్టాలు కష్టాలే కాదు. పెద్ద పెద్ద వాళ్ళు కష్టపడిన చూస్తే రాముల వారేమిటి, నలుడేమిటి, కృష్ణుడేమిటి, వాళ్ళందరికీ ఎన్ని అవమానాలు వచ్చినాయి. ఇప్పటికీ కృష్ణుని తిడుతూనే ఉన్నారు. రాముల వారు సీతాదేవిని వదిలిపెట్టాడని చెప్పి ఇప్పటికీ ఆయన నిందించే వాళ్ళు ఉన్నారు, కృష్ణుడిని నిందించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కానీ ఏ యుగంలోనే అయిపోయిన వాళ్ళ అవతారాలు, కానీ ఇప్పటికీ వాళ్ళని అవమానించేవాళ్ళు, నిందించేవాళ్ళు ఉన్నారా లేరా? కనుక ఎప్పుడూ మనల్ని అవమానించేవాళ్ళు, నిందించేవాళ్ళు ఉంటూనే ఉంటారు. అర్థమైందా? అది లేకుండా ఉండదు. వాళ్ళు ఎందుకు నన్ను అవమానించాలి, అవమానించి అడగవాకు. వాళ్ళు ఉండలేదు అంటే ఆశ్చర్యం, ఉండడంలో ఆశ్చర్యమే లేదు, అది సహజం. అది సీత ఉష్ణ సుఖదుఖేషు సమహ. సమహ అనేది కామన్. కారణం ఏమిటి? సంగ వివర్జిత అన్నాడు. ఎలా సమంగా ఉంటున్నాడు అన్నిటి ఎందన్నాడు. ఆయనకి దేని మీద సంఘం లేదు, అంటే అటాచ్మెంట్ లేదు. వివర్జిత అంటే విడిపడిన వాడు, బయటపడిన వాడు సంఘము నుంచి. సంఘం అంటే సుఖం మీద ఒక ఆరాటం కానీ, మిత్రుల మీద ఒక అభిమానం కానీ, జయం వీటి మీద ఒక కోరిక, ఆరాటం, ఆకాంక్ష లేవు ఆయనకి. పురస్కారాలు వచ్చినప్పుడు, గౌరవించినప్పుడు, ఎవరైనా పొగిడినప్పుడు, వాటి మీద ఆకాంక్ష లేనప్పుడు, సంఘం లేనప్పుడు సంఘ వివర్జిత, అది కారణం. అలాంటి మనస్తత్వం ఉండడం వలన ఆయన ఏదైనా కూడా సహించగలడు. కనుక దుఃఖానికి కారణం ఏమిటంటే రాగం, సంఘం. సంఘం లేకపోతే ఏమీ ఉండదు. కనుక మన పిల్లలు కానీ ఏదైనా ఏమైనా మనం ఉపయోగించుకుంటున్నప్పుడు ఇవన్నీ భగవంతుడివి, భగవంతుడికి సంబంధించినవి నేను ఉపయోగించుకుంటున్నాను, అది నాది అనే భావన వస్తేనే కష్టం. నేను ఒక ట్రస్టీని, మా పిల్లలకు కానీ, ఇంటికి కానీ, భర్తకి కానీ, భార్యకి కానీ, నేను ఒక ట్రస్టీని, భగవంతుడు నాకు ఈ డ్యూటీ ఇచ్చాడు ఇది నేను చేయడానికి అని రాదే. కాసేపు 10 అడుగులు వేయంగానే అటాచ్మెంట్ గమ్ములాగా స్టిక్ అయిపోతాం అన్నమాట. మనం అభిమానాన్ని పెంచుకుంటాం. ఒక చెట్టుతో ఏమిటి, ఒక పక్షి ఏమిటి, ఒక కుక్క పిల్ల ఏమిటి, ఒక పిల్లి ఏమిటి, వీటితోనే మమకారం పెంచుకుంటాం. ఇంక మనుషుల సంగతి చెప్పాలే. కనుక మమకారమే, అహంకార మమకారాలే దుఃఖానికి కారణం. వాటిని ఆయన వదిలిపెట్టాడు. సంగ వివర్జిత, మమకారం అనేది సంగం, దాన్ని వదిలిపెట్టాడు. దేని మీద కూడా మమకారం లేదు. ఎందుకని లేదు? జ్ఞాని అవన్నీ మమకారం పెంచుకోవడానికి తగినటువంటి అర్హత లేదు వాటికి. అవన్నీ మిథ్య, అనాత్మ, నామరూపాలు, సత్యం కాదు, అనిత్యం. ఇలాంటి జ్ఞానం వలన ఆయన సంగం రాదు. అందువలన సమంగా ఉంటాడు. ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడంటే ఇలా సంగ వివర్జిత అందువలన ఉంటాడు. ఎలా ఆయన సంఘాన్ని వదిలిపెట్టాడు? జ్ఞానం వలన. అది ముఖ్యం. అక్కడ జ్ఞానం వస్తే తప్ప ఇవన్నీ సాధ్యం కాదు. ఇంతవరకు క్రిందటి వారం చూసాం, 19వ శ్లోకం చూస్తాం. ఇక్కడ శీత ఉష్ణ సుఖ దుఃఖం అనేది దేహధర్మాలన్నమాట, దేహానికి కలిగేటటువంటివి శీతం ఉష్ణం భావన దేహధర్మాలు అంటే కాయిక లెవెల్ అన్నమాట. అంటే దేహ దృష్టితో చూసినప్పుడు ఈ అవికృత ఎటువంటి వికారం లేకుండా ఉంటాడు, దేహానికి ఏదన్నా బాధ వచ్చినా కూడా అని అర్థం. సుఖ దుఃఖ సుఖదుఖం అనేది మనస్సుకు సంబంధించినవి, శీత ఉష్ణం అనేది శరీరానికి సంబంధించినవి. సుఖదుఖం అనేది మానసికం, అది మానసికమైన సుఖదుఖాలు కావచ్చు, శారీరకమైనటువంటి శీత ఉష్ణాల వల్ల కావచ్చు, ఆయన ఎప్పుడు సమంగా ఉంటాడు. 19 తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. నరః మే ప్రియః, ఇక్కడ నరః అంటే ఎవరండి అన్నాడు. నా భక్తుడు, భక్తుడంటే ఎవరండి అన్నాడు. జ్ఞాని, జ్ఞాని అంటే ఎవరన్నారు. నా నిజస్వరూపాన్ని తన నిజస్వరూపాన్ని ఒకటే అని తెలుసుకున్నవాడు జ్ఞాని అని అర్థం. కొంచెం మనసు పెడితే పెద్ద కష్టమేం కాదు వేదాంతం, చాలా తేలిక. పిల్లల్ని పెంచడానికి, వాళ్ళని అంటే వాళ్ళకి చదువులు చెప్పించడానికి, సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నాం, మహా కష్టపడుతున్నాం. ఆ కష్టంలో చూస్తే బ్రహ్మజ్ఞానం చాలా 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 ఈజీ. ఎవరు చెప్పారు? నేను చెప్పడం లేదండి, కృష్ణ పరమాత్మ 9వ అధ్యాయంలో చెప్పారు కదా, సుసుఖం కర్తుమవ్యయం అన్నాడు. చాలా తేలిక అర్జున, ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆనందాన్ని పొందడం చాలా తేలిక. నాకు తెలియదు ఎందుకు ఇంత కష్టపడతారో జనం అంటాడు ఆయన. వీళ్ళు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అనవసరంగా, తేలిక వచ్చే ఆనందాన్ని జ్ఞానాన్ని వదులుకొని ఎందుకు ఇంత కష్టపడుతున్నారు పాపం అంటాడు. సరే, తుల్య అంటే ఒకే విధంగా ఉంటాడు. తుల్యం అంటే సమానం, అక్కడ సమహ అనే పదం వాడారు, ఇక్కడ తుల్య అనే పదం వాడుతున్నాడు. అంటే ఒకే విధంగా ఉంటాడు అని అర్థం. ఎప్పుడు? నిందా స్తుతి. నింద అంటే నిందించడం, ఎవరైనా నింద చేస్తే అభాండాలు వేయడం అంటారు చూసారా తెలుగులో. నింద అంటే వాక్ రూపంగా, ఇందాక కాయిక రూపంగా శీత ఉష్ణాలు చెప్పారు, సుఖదుఖాలేమో మానస లెవెల్లో చెప్పారు. ఇప్పుడు వాక్ రూపంలో ఎవరైనా నిందిస్తే, కొంతమందికి నిందించడం తేలిక, మన వాళ్ళు అంటుంటారు నాలికకి ఎముక లేదు కదా, అది ఎటైనా తిరుగుతుంది ఎటైనా వంగుతుంది, అవతల వాళ్ళని నిందించడం అంత తేలిక ఇంకొకటి లేదు ప్రపంచంలో. అన్నిటికంటే తేలిక ఏమిటి తెలుసా? వేరెత్తి చూపించడం, నిందించడం, ఇలా చేశారు అలా చేశారు ఇట్లా అన్నారు అట్లా అన్నారు. మనం ఒక్కసారి ఆలోచించి చూసుకుంటే మన పాస్ట్ని మనం ఎంతమంది నిందించామో, ఎప్పుడెప్పుడు నిందించామో లెక్క వేసుకుంటే మనమే సిగ్గుపడాలి, మనకు మనకే సిగ్గేస్తుంది. నేనా ఇంత మానసికంగా నిందించడం కానీ వాచికంగా కానీ ఏదైనా సరే నింద నిందే కదా. ముందు మానసిక లెవెల్లో వస్తుంది వాడని, ఇట్లా నిందించాలి అట్లా నిందించాలి అదని చెప్పి ఇన్సల్ట్ చేయడం అన్నమాట, నిందించడం మనుషుల్ని, క్రిటిసైజ్ అంటారు చూసారా. అలా చేయడం అనేది మానసికంగా స్టార్ట్ అవుతుంది మొదట, తర్వాత వాచికంగా వస్తుంది. దుర్భాషలు ఆడడం అంటారు చూసారా, మనిషి అవతల వ్యక్తిని దుర్భాషలు ఆడడం, దుష్టమైన భాషణం, అసభ్యకరమైనటువంటి మాటలతో, అశ్లీలమైనటువంటి మాటలతో, కష్టాన్ని కలిగించే మాటలతో అవతల వాళ్ళని బాధ పెట్టడం అన్నమాట. అలా చేసేటప్పుడు వీడికి ఒక సంతోషం, కానీ అలా చేస్తున్నప్పుడు ఎంత హీనమైపోతున్నాడు మనిషి అని అనుకోడు. కనుక నిందించడం అనేది అవతల వాడిని ఆపేయాలి. ఫస్ట్ వాడు నిందార్హులండి అయినప్పటికీ కూడా నువ్వెందుకు నిందించాలి? వాడు నిందార్హులైతే కానీ నువ్వు కాదు కదా నిందించాల్సింది. మనం ఈజీగా చేయగలిగింది ఇదేనండి, నిందించడం. దానికేం డబ్బులు అక్కర్లేదు, ఖర్చు పెట్టక్కర్లేదు, చాలా తేలిక. అవతల వాళ్ళని తక్కువ చేసి చూడడం, నిందించడం అనేది చాలా ఈజీ. అది ఆపేస్తే చాలా త్వరగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఇది ఒక మానసికమైన బలహీనత. తెలియకుండానే నోరు తెరిస్తే నిందిస్తూనే ఉంటాం. రోడ్లు సరిగ్గా లేవు, గవర్నమెంట్ సరిగ్గా లేదు, దేశం సరిగ్గా లేదు, ఆయన సరిగ్గా లేడు, ఈయన సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, ఇదే కథ. నోరు తెరిస్తే పార్కు గేడు చూడండి, కూర్చుంటారు రిటైర్డ్ పీపుల్ అందరూ, ఏంట్రా మాట్లాడతారంటే ఇదే. అప్పుడు ఆ రోజులు అన్ని బాగుండేవండి, ఇప్పుడు అసలు వాడిట్లా వీడిట్లా అని చెప్పేది. అదే ఎప్పుడు కూడా మానసిక పరిపక్వత ఉన్న వ్యక్తి అక్కడతో మాట్లాడుతున్నప్పుడు మూడో మనిషిని గురించి చర్చకు రానివాడు. మనం బాగా కొంచెం కేర్ఫుల్గా ఉన్నామంటే కొంచెం అలర్ట్గా ఈ ఆచరణలు పెట్టచ్చు. నేను ఎవరితోనన్నా మాట్లాడుతున్నానంటే నేను నా విషయాలు ఆ వ్యక్తికి సంబంధించినవి ఉండాలి, రెండో వ్యక్తి. మూడో వ్యక్తి విషయం రాకూడదు అసలు. ఎప్పుడైనా ఎక్కడైనా కుటుంబంలో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, అసలు మూడో వ్యక్తి యొక్క టాపిక్ ఎందుకు రావాలి? మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు అంటే యు ఆర్ ద మోస్ట్ వీకెస్ట్ పర్సన్ అని అర్థం. అంటే నీ మనస్సు నీ స్వాధీనంలో లేదు అని అర్థం. ఇట్లా వాచ్ చేసుకుంటూ ఉంటే మనం అసలు ఎంత రిలాక్స్గా ఉంటుందో, చాలా టైం కూడా దొరుకుతుంది మనకు. అనవసరమైనవన్నీ పెట్టుకొని పెట్టుకొని టైం దొరకదు మనిషికి, మనస్సుకి. ఎప్పుడైతే మూడవ వ్యక్తిని గురించి మాట్లాడటం, చెప్పడం అవతల వాళ్ళకి ఇది ఆపేస్తామో, వీ గెట్ లాట్ ఆఫ్ టైం అండ్ వీ కెన్ యూటిలైజ్ దట్ టైమ్ ఇన్ ఏ ప్రాపర్ వే ఆల్సో. మన మూడవ వ్యక్తి గురించి చెప్పడానికి ముందు ప్లాన్, తర్వాత చెప్పేటప్పుడు సగం ఎనర్జీ, చెప్పిన తర్వాత మళ్ళీ అయ్యో ఇలా చెప్పి ఉండాల్సింది, అలా చెప్పాను, ఇట్లా చెప్పానని చెప్పి దాని గురించి మళ్ళీ పెద్ద ప్రాజెక్ట్. ఇదంతా కూడా మెంటల్ స్ట్రెయిన్. ఎంత స్ట్రెయిన్ ఉంటుందో తెలుసా? మన గురించి అవతల వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, స్ట్రెయినే లేదు అసలు. కానీ ఎప్పుడైతే మూడో వ్యక్తి వస్తుందో అంతా కూడా రూమర్స్, ఊహాగానాలు. ఎందుకంటే నీకు తెలియదు అసలు అవి జరిగినాయా లేదా నిజంగా ఏమిటనేది నీకు తెలియదు. వాట్ ఈస్ ద రీజన్ ఎందుకేం తెలియదు. కానీ దాని మీద మనం ఊహాగానాలు చేసి రకరకాలుగా అనవసరం ఏంటి మానసికమైనటువంటి ఆలోచన చేసి 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 మనస్సు అలసిపోయి నిద్రపోతుంది. మళ్ళీ నిద్ర లాగానే మళ్ళీ వస్తాయి అన్ని. మనిషి జీవితంలో మనం ఆలోచిస్తే దీనికోసం మనిషి తన సమయాన్ని, శక్తిని ఎంత వృధా చేస్తాడంటే అంత వృధా చేస్తాడు. ఒక సాధన అంటే మానసికమైనటువంటి ఒక నిగ్రహం కలిగినటువంటి వ్యక్తి, ఒక సాధకుడు కొంచెం అలర్ట్గా ఉంటే ఇటువంటివన్నీ రానివాడు అసలు. చాలా జాగ్రత్తగా ఉంటాడు. అట్లీస్ట్ 1% 2% ఉన్నదనుకోండి అది కూడా తగ్గిపోతుంది. అంత 80% 90% వరకు 1-to-1 అంతే. ఒకవేళ వాళ్ళు ఏదైనా అవతల వాళ్ళు మనల్ని ప్రేరేపిస్తుంటారన్నమాట, మాట్లాడేటట్లు చేస్తారు, అప్పుడేం చేయాలంటే వీ హ్యావ్ టు డైవర్ట్ ద టాపిక్. అట్లా ఉండాలి, తెలివితేటలుగా ఉండాలి. వాళ్ళు మాట్లాడుతుంటే చాలా జ్యూసీగా ఉంటుంది కదా, చెప్పు చెప్పు, తర్వాత ఏమన్నారు, తర్వాత ఏమన్నారు, అవతల వాళ్ళ గురించి అడుగుతూ ఉంటారు అన్నమాట, ఇంకా ప్రోబింగ్ అన్నమాట. కొంతమందికి చాలా ఆనందం అట్లా వినడం. మూడో వ్యక్తి గురించి ఊరు కథలు అన్నమాట ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్తూ ఉంటే ఎప్పుడు ఏం చెప్తారా అని ఎదురు చూస్తుంటారు. అసలు అటువంటి ఇంట్రెస్టే ఉండకూడదు మనిషికి. అవతల వాళ్ళ బలహీనతలు, అవతల వాళ్ళ కథలు, అవతల వాళ్ళ స్టోరీలు, అసలు నాకు శాస్త్రం చదవడానికి నాకు సాధనకే టైం లేకపోతే అసలు వీటన్నిటికి నాకు ఎక్కడ టైం ఉంటుంది? ఎందుకు ఉండాలి అసలు? ఈ వాట్సాప్లు ఎస్ఎంఎస్లు వచ్చినాయా, ఇంకా మనుషులకి ఆల్రెడీ నో డిసిప్లిన్, ఉన్నది కూడా పోతుందన్నమాట. పొద్దున్న లేచినప్పటికీ ఉట్రంగ్ ఉట్రంగ్ శబ్దం వస్తూనే ఉంటుంది. వాట్సప్ వచ్చినప్పుడల్లా ఒక శబ్దం వస్తూనే ఉంటుంది. ఎంత డైవర్ట్ చేస్తోంది, ఎంత డిస్ట్రాక్ట్ చేస్తోంది మనస్సుని. అందులో అన్ని పనికిరానివన్నీ వస్తుంటాయి, మనకి ఇష్టం లేనివి వస్తాయి, ఇష్టం ఉన్నవి వస్తాయి, ఇంకా అవన్నీ డిలీట్ చేస్తూ కూర్చుంటాడు. ఒక్క శ్లోకం బైహార్ట్ చేయడం చేత కాదా భగవద్గీత, ఒక మంత్రం చెప్పలేము, ఒక చదవడం చేత కాదు, వాట్సాప్లు పెట్టుకుని కూర్చుంటాం పొద్దున్న లేస్తే అన్నాడు. మనుషులకి ఇంత వ్యవహారం అవసరమా అసలు? కనుక ఈ జ్ఞాని సాధకుడిగా ఉన్నప్పుడే ఇంత డిసిప్లిన్గా ఉంటాడు. మూడో వ్యక్తిని గురించి అది చెప్తారు స్వామీజీ. ఎప్పుడు ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మాట్లాడరట, ఎక్కువ మాట్లాడరు. దే నెవర్ టాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీడియోకర్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, నువ్వెట్లున్నావు నువ్వెట్లున్నావు అంతే. మూడో వ్యక్తిని గురించి మాట్లాడరు మీడియోకర్. గొప్ప వాళ్ళేమో అసలు ఎప్పుడు ఏమీ మాట్లాడరు. మీడియోకర్ వాళ్ళేమో వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఇంకా లోయెస్ట్ గ్రూప్ ఉంటారు చూసారా, వాళ్ళు ఎప్పుడు వాళ్ళిద్దరి గురించి చెప్పుకోరు, మూడో వాడి గురించే మాట్లాడుతుంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ అండి. అటువంటి వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండాలి ఫస్ట్. అలా మూడో వ్యక్తిని గురించి చెప్పాలని తాపత్రయ పడే వాళ్ళనికి ఎక్కువ టైం ఇవ్వకూడదు, దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం అట్లా మాట్లాడకుండా ఉండడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అది సాధనా క్యాంపులు దేనికోసం తెలుసా? ఇప్పుడు అక్కడికి పోయినా కూడా లోకాభిరామణం అంతా తీసుకురాకూడదు. మళ్ళీ అలోన్ టు అలోన్ ఆల్ అలోన్ అంటారు చిన్మయానంద స్వామి. ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే అంటే అందరు ఉంటున్నప్పటికీ కూడా నా ఆలోచనను నా గమ్యం నా ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉండాలట. వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళతాం, ఈ మధ్యలోనే గలాట, ఈ లోపల పుణ్యకాలం పుచ్చిపోవడం అంటారు చూసారా, అన్నీ అయిపోతాయి. ఇంకా జ్ఞానం వచ్చేది ఎప్పుడు? శాస్త్రం చదివేటప్పుడు జ్ఞానం వచ్చేది ఎప్పుడు? మోక్షాన్ని పొందేది ఎప్పుడు? నో వ్యవహార అన్న తగ్గించుకోవాలన్నమాట. పొజిషన్లు తగ్గించుకోవాలి, రిలేషన్లు తగ్గించుకోవాలి, ట్రాన్సాక్షన్లు తగ్గించుకోవాలి. అట్లా తగ్గించుకుంటేనే, లేకపోతే మునిగిపోతాం. మునగడం అంటే ఏమిటి? సంసారంలో మునుగుతాం, మునిగితి మునిగి కష్టపడతాం. తుల్య ఎక్కడ తుల్య ఉంటారు? మా నిందా స్తుతి. నింద చెప్పాను, స్తుతి అంటే ఏమిటి? పొగడతలు. మనల్ని ఎవరన్నా పొగిడితే బాగుండు, ఎదురు చూస్తూ ఉంటాం, అదొక వీక్నెస్. అన్ని వీక్నెస్లే. స్తుతి అంటే ఏమిటి? గ్లోరిఫికేషన్. ఉన్నదో లేదో కాస్త ఎవరన్నా పొగిడితే చాలు, జాలరా వేయటండి వచ్చారు, మనకెవరన్నా జాలరా వేసేవాళ్ళని పక్కన పెట్టుకుంటుంటారు అన్నమాట అందరు. మనకు కొంచెం నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా పరోక్షంగా చెప్పడు. ఏది కూడా సలహా ఇవ్వాలన్నా కూడా డైరెక్ట్గానే చెప్తాడు. పరోక్షంగా మూడో వాళ్ళ ద్వారా చెప్పించాడు. ఎప్పుడు నిజమైనటువంటి మన శ్రేయోభిలాషి మనతో డైరెక్ట్గా చెప్పేస్తాడు, ఇలా ఉండు ఇలా చేయి అంటాడు. అంతేగాని మూడో వ్యక్తి ద్వారా పాయింట్అవుట్ చేయడం అనేది ఉండకూడదు. అదొకటి. స్తుతి కూడా అంతే. స్తుతి చేయాలి, అవతల వాళ్ళు నన్ను పొగడాలని అనుకోవడం కూడా ఉండదు జ్ఞానిలో. ఎందుకు ఒకడు నన్ను స్తుతి చేయాలి అసలు? ఆ స్తుతి మీద ఎందుకు కోరిక ఉంటుంది అన్నాడు. మంచివైతే కొన్ని అవే అట్లా వెళతాయి సమాజంలో. ఏ గొప్పలు ఉన్నా కూడా అవి మనవి కాదు, ఆ విభూతి అంతా భగవంతుడిదే. ఒకవేళ ఉంటే, ఏదైనా ఉంటే భగవంతుడిదే. అది అది నా గురువులు ఇచ్చినటువంటి గొప్పతనం, నా తల్లిదండ్రులు వాళ్ళు జన్మనిచ్చినటువంటి వాళ్ళ గొప్పతనమే. కానీ మన గొప్పతనం ఏం లేదు, మన అకాంప్లిష్మెంట్ ఏం లేదు. కనుక జ్ఞానికి బాగా తెలుసు ఇవన్నీ కూడా. స్తుతి కూడా, ఆ స్తుతి అంటే ఎవరైనా పొగుడుతున్నా కూడా ఆయన స్తుతి మీద మమకారాన్ని పెంచుకోడు, దాని మీద అభిమానాన్ని పెంచుకోడు, ఐడెంటిటీ ఉండదు దాని ఎందు కూడా. తుల్యంగా ఉంటాడు, సమంగా ఉంటాడు. నింద చేసినా సరే స్తుతి చేసినా సరే. మనం స్తుతి చేసేవాళ్ళని పక్కన పెట్టుకుంటాం, నిందించేవాళ్ళని నెట్టేస్తాం. అందుకని క్రిటిక్స్ అంటారు చూసారా, విమర్శ. విమర్శ చేసేవాళ్లే నిజంగా నీకు మేలు చేసేవాళ్ళు. నీ తప్పులు నీకు తెలియజేసేవాడు విమర్శ చేసేవాడు, లేకపోతే నువ్వు ఎదగలేవు. కానీ మా మనిషి యొక్క బలహీనత ఏమిటంటే విమర్శ చేసేవాళ్ళని నెట్టి పారేస్తాం. అసలు ఛాయలకు కూడా రాని మనల్ని విమర్శ చేసేవాళ్ళని, వాళ్ళ నామరూపాలు లేకుండా పోవాలని చూస్తాం. మనల్ని పొగుడుతూ ఉంటారు. ఆ దుర్యోధనుడు అట్లాగే ఇక్కడ పతనమైంది. ఈ శకుని మామ పక్కన ఉండి ఉండి దుర్యోధనుడు పతనమైనాడు. ఎందుకంటే ఎప్పుడు పొగుడుతూ ఉండేవాడు దుర్యోధనుడిని శకుని మామ. మంచి మాటలు నచ్చవు వాళ్ళకి. అందుకని మన సాధన చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వీటన్నిట్లో, లేకపోతే పురోవృద్ధి ఉండదు, పురోగతి ఉండదు సాధనలో మనకు. ఇవన్నీ వినడం వల్ల మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నామని మనం కరెక్షన్ చేసుకుంటూ ఉంటాయి. దానికోసం ఇక్కడ ఆయన ఏదో ఆయన తుల్యంగా ఉన్నాడు, సమంగా ఉన్నాడు, మనకేమిటి అన్నాడు. అట్లా ఉన్నాడా, అలా ఉండడం వల్ల అంత శాంతిని పొందుతున్నాడు ఆయన, కనుక మనం కూడా అలా ఉందాం అని చెప్పి ప్రయత్నం చేస్తాం. నింద స్తుతి యందు తుల్యః అన్నాడు. సంతుష్టః అన్నాడు. ఈ సంతుష్టః ఒకసారి చూసాం, మళ్ళీ వచ్చింది ఇక్కడ. ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు సంతుష్టః. జ్ఞానిని సంతుష్టుణ్ణి చేయడం చాలా తేలిక. అల్ప సంతోషి. శివుడికి ఏం పేరు తెలుసా? ఆశుతోషి. ఆశుతోషి. కొంచెం తపస్సు చేస్తేనే ఈ రాక్షసులందరూ కొంచెం తపస్సు చేయగానే గిడిగిడిగిడి దిగొస్తాడు కైలాసం నుంచి ఆయన శివుడు. వచ్చి ఏదో వరం ఇస్తాడు, వరం ఇచ్చి మళ్ళీ అందరూ చిక్కుపోతాడు పాపం. అల్ప సంతోషం అంటారు చూశారా, కొంచెం ఇస్తేనే చాలు మహాసంతోషపడిపోతారు అబ్బో అని. రాముల వారు కూడా అంతేట. ఆయన ఎప్పుడు ఎవరైనా కొంచెం సహాయం చేస్తేనే ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు, మర్చిపోడు. ఆయన ఎవరికైనా సహాయం చేస్తే గుర్తుంచుకోండట. ఇవన్నీ వాల్మీకి రాస్తాడు, రాముని వారి క్యారెక్టర్. అవి చదవాలి, రాముని వారి లక్షణాలు. వాల్మీకి యొక్క ఆ చిత్రీకరణ, రాముల వారి యొక్క ధర్మ లక్షణాలన్నీ అందులో క్రోడీకరిస్తారు. తను చేసిన మేలు ఎవరికైనా ఉంటే అది చెప్పనిచ్చేవాడు కాదట, గుర్తు చేసుకునేవాడు కాదట రాముల వారు. ఎవరైనా తనకు కొంచెం సహాయం చేస్తే ఇంత అల్పమైనా సరే దాన్ని గమనిస్తాడు రాముల వారు, మరీ మరీ గుర్తు చేసుకుంటాడు, అందరికీ చెప్తాడు. ఆ ఉడత చూశారా, రాముల వారికి సహాయం చేస్తే ఆ ఉడతను దగ్గరికి తీసుకొని ఇప్పటికీ ఆ ఉడతను చూస్తే మనకు అదే గుర్తు వస్తుంది. ఇవన్నీ దేనికంటే అలాంటి లక్షణాలు మనం వింటూ ఉంటే, ఒక హీరో ఒక నాయకుడి యొక్క లక్షణాలు అవన్నీ వింటూ ఉంటే మనలోకి తెలియకుండానే మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అవి మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి చక్కగా. మంచివైతే మంచి ప్రభావాన్ని చూపిస్తాయి, చెడు అయితే చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంపాక్ట్ అంటారు దాన్ని. ఆల్వేస్ ద ఇంపాక్ట్ విల్ బి సో పవర్ఫుల్. ఏది చూస్తామో, ఏది వింటామో, ఏది చేస్తామో దాని యొక్క ఇంపాక్ట్ మనకి ఎప్పుడు ఉంటూ ఉంటుంది. అంత తేలిగ్గా తీసుకోకూడదు దేన్ని కూడా. ఆ నన్నేం చేయలేదులే అంటాం, ఏం చేయడం కాదు. తుఫాన్ వచ్చినప్పుడు అన్ని కొట్టుకుపోతే చూసారా, అట్లా కొట్టుకుపోతావు నువ్వు కూడా. గొప్పవాడు అనుకుంటూనే ఉంటాం, టక్కన పడిపోతాం. కానీ చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఈ మాట్లాడినా, విన్నా, చూసినా, చేసినా కూడా ఏం వినాలి, ఏం వినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చూడాలి, ఏమి చూడకూడదు, ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఉండగలిగితే కొంచెం రక్షింపబడతాం. అది అక్కడ సంతుష్ట. పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోకర్లేదు, రైట్ డైరెక్షన్లో ఉండాలని కోరుకోవాలి. కానీ మరి హిట్లర్ లాగా, హిట్లర్ స్ట్రిక్ట్ అనమాట, డిక్టేటర్ లాగా పర్ఫెక్షనిజం. తాను పర్ఫెక్ట్గా ఉంటాడు జ్ఞాని, అవతల వాళ్ళని పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోడు. అది మామూలు మనుషులైతే ఏమిటి, వాడు పర్ఫెక్ట్గా లేకపోయినా అందరు పర్ఫెక్ట్గా ఉండాలంటాడు. వీడు పంచువల్గా రాడు, నువ్వు పంచువల్గా రాలేదని అడుగుతాడు. జ్ఞాని అట్లా కాదు, తాను పంచువల్గా ఉంటాడు, తాను అన్ని చక్కగా పర్ఫెక్ట్గా చేయగలడు. అవతల వాళ్ళ నుంచి పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకోడు, అందుకనే సంతుష్టగా ఉంటాడు ఎప్పుడు. లేకపోతే ఏమవుతుంది, అవతల వాళ్ళని అకామిడేట్ చేయలేం మనం. అవతల వాళ్ళు పర్ఫెక్ట్ గా చేయలేరు. ఫ్యాన్ స్విచ్ చేయమంటే లైట్ స్విచ్ చేస్తారు, లైట్ స్విచ్ చేయమంటే ఆపేస్తారు స్విచ్, ఫ్యాన్ ఏమంటే ఫ్యాన్ ఆపేస్తారు. రకరకాలు జరుగుతూ ఉంటాయి, మన ఇంట్లో కూడా చూస్తుంటాం కదా, ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు, ఇట్లా జరుగుతూ ఉంటాయి. దానికి ఏదో అంటారు తెలుగులో పరధ్యాస, పరధ్యానం, పరధ్యానం, అయోమయం, పరధ్యానం. ఇవన్నీ ఏమిటంటే, అయోమయం ఎట్లొచ్చిందో నాకు తెలియదు, అయోమయం. సో పరధ్యానం, ఏదో పరమైనటువంటి వేరైన దాన్ని మీద ధ్యానం చేస్తూ ఉంటాడు పరధ్యానం. ఈ పరధ్యానంలో ఉండేవాళ్ళు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండలేరు, కానీ అవతల వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటాడు. ఇదొక తలనొప్పి వీళ్ళతో అనమాట. జ్ఞాని అట్లా ఉండడు, ఉండగలిగితే తాను పర్ఫెక్ట్గా ఉండడం, అవతల వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోడు, అకామిడేట్ చేస్తాడు. వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేసినా సరిగా చేయలేకపోతే ఓకే, అలా సహన గుణం ఉండాలి. అప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు, లేకపోతే ఒక్క క్షణం సంతోషంగా ఉండలేవు. మన చుట్టూ ఉండేవాడు చేసే పనులకి మనం ఒక్క క్షణం కూడా సంతోషంగా ఉండలేం, లేకపోతే ఆ వాళ్ళు చేసే తప్పులని చూస్తే ఆహా అని ఆనందిస్తడమే ఇప్పుడు మనం చేయవలసింది. ఆనందించకపోయినా కనీసం నిందించకూడదు. అది ఓకే, ఓకే, అన్నీ ఓకే, అది సంతుష్ట అన్నాడు. అప్పుడు ముఖంలోనే తెలిసిపోతుంది మనకి, మొహం చూస్తూ ఉంటేనే ఊసర వెళ్ళి మారిపోయినట్టు మారిపోతుంది. మామూలు వాళ్ళకైతే రాముల వారిలో అట్లా మారదట ముఖం, ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. కృష్ణుడు, కృష్ణుడిలో కోపం చూశారు ఎప్పుడన్నా? ప్రహసన్నివ భారత, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఇదేమిటయ్యా, ఆయన నవ్వంగా నవ్వంగా శిశుపాలుడికి కోపం వస్తూనే ఉండేదట. కృష్ణుడు నవ్వుతూనే ఉండేవాడు. కంసుడికి కోపం, దుర్యోధనుడికి కోపం, అందరికీ కోపం, సహించలేరు. కొంతమంది నవ్వుతూ ఉంటే కొంతమందికి సహించలేరు. ఈయన ఎప్పుడు సంతోషంగా ఉంటాడట, అంటే ఈకి ఎగిరిస్తూ ఉంటాడని కాదు అర్థం, ఎప్పుడు ఇకిలిస్తూ ఉంటాడా నవ్వుతూ ఉంటాడని కాదు అర్థం, మానసికమైనటువంటి ఒక తృప్తి, సంతుష్ట. ఏనకేనచిత్, దొరికిన దాంతో సంతోషంగా ఉంటాడు. ఏనకేనచిత్, దేనితోనైనా సరే ఏది లభిస్తే అదే ఓకే, ఇదే కావాలని ఒక పర్టికులర్గా కండిషన్ ఏమి ఉండదు. వస్తే ఓకే, లేకపోయినా డబుల్ ఓకే, అట్లా ఉండాలి. అందుకని పాలు తాగేవాళ్ళకి పాలు లేకపోయినా పర్వాలేదు ఏమనదు, కాఫీ తాగేవాళ్ళకి కష్టం, అయ్యో కాఫీ లేకపోతే కష్టం అన్నాడు. అందుకని ఎప్పుడు కూడా అలవాట్లు, ఇది ఉన్నా లేకపోయినా కూడా పర్వాలేదు అనేటటువంటి అలవాట్లే పెట్టుకోవాలి. అది లేకపోతే కష్టం అనేటటువంటి అలవాటు పెట్టుకోకుండా ఉండడం బెటర్ కదా, ఏ అలవాటైనా సరే. రెండవ లైన్లో అనికేత, నికేత అంటే ఇల్లు, గృహం. నికేత, అసలు ఇవన్నీ సన్యాసి లక్షణాలు. కృష్ణ పరమాత్మ సన్యాసి జ్ఞాని గురించి మాట్లాడుతున్నారు. ఏమండి అప్పుడైతే మేమెందుకండి వినడం, మేమంతా గృహస్థులం కదా అంటారా? ఇక్కడ సన్యాసి అంటే ఆంతర సన్యాసి, ఏదో బాహ్య సన్యాసిని మాత్రమే కాదు, ఎవ్రీ జ్ఞాని ఇజ్ ఎ సన్యాసి. జనక మహారాజు సన్యాసి, అష్టావక్రుడు అన్నాడు, ఏమయ్యా సన్యాసం తీసుకోవచ్చు కదా అంటే, నేనెందుకు తీసుకోవాలి సన్యాసం, సన్యాసం తీసుకోకుండానే నేను సన్యాసిని అన్నాడు ఆయన. అంత పట్టిమ గలవాడు జనక మహారాజు. కనుక ఇక్కడ అనికేత అంటే గృహం లేనివాడు, అంటే గృహస్థుడు కానివాడు అని అర్థం, అంటే సన్యాసి జ్ఞాని అని అర్థం. అదేమిటండి అంటే కృష్ణుడు సన్యాసి కాదే. ఇక్కడ మనం ఎలా చెప్పుకోవాలంటే, గృహంలో ఉంటాడు కానీ గృహం ఆయనలో ఉండదు, అలా చెప్పుకోవాలి. ఒకవేళ గృహస్థుడే జ్ఞాని అయినాడు అనుకోండి, ఇప్పుడు ఆయన అనికేత ఇల్లు లేదు అంటే సొంత ఇల్లు లేదు, సొంత ఇల్లు నాకు అంటే ఒక ఇల్లు లేదే అని బాధ ఉండదు ఆయనకి. ఉన్నా కూడా ఆ ఇంటి మీద ఉండదు మనస్సు. మనం గృహంలో ఉండొచ్చు కానీ మన మనస్సులో గృహం ఉండకూడదు. మనం పడవలో కూర్చోవచ్చు కానీ పడవలోకి నీళ్లు రాకూడదు, చెప్పాను కదా. అదేవిధంగా మనం ఇంట్లో ఉండొచ్చు గృహంలో, కానీ గృహం మన మనసులో ఉండకూడదు. ఎప్పుడు ఇంటి గురించే ఆలోచిస్తూ ఉంటాం. అది అసలు అర్థం ఇక్కడ. అనికేత అంటే ఒక గృహము తనకంటూ ఒక గృహము, దాని మీద ఒక తాపత్రయం, అభిలాష, ఇవన్నీ ఉండవు. ఎక్కడ ఉంటే అక్కడే అలా అనమాట. అనికేత స్థిరమతి, స్థిరమైనటువంటి మనస్సు కలిగిన వాడు అంటే ఆత్మయందు స్థిరామతి ప్రజ్ఞ, ఆత్మయందు నిష్ఠ కలిగిన వాడు, సంశయరహితమైన జ్ఞానం, సంశయం లేని జ్ఞానము కలిగిన వాడు అని అర్థం. సందేహము లేనటువంటి జ్ఞానము కలిగిన వాడు స్థిరమతి. మౌని, మౌనంగా ఉంటాడు. సంయత వాక్ అన్నాడు, ఎప్పుడు వాక్కుని నియంత్రిస్తూ ఉంటాడు. మౌని అంటే ఎక్కువగా మాట్లాడు, మితభాషి అని అర్థం. మే ప్రియ, ఆయన నాకు ప్రియుడు అన్నాడు. చివరి శ్లోకం కూడా పూర్తి చేసేస్తాం, 20వ శ్లోకం. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. చివర్లో ఇంకొక విశేషణం వాడుతున్నారు, మే అతీవ ప్రియాః భక్తాః. ఇక్కడ భక్తాః అంటే జ్ఞానీస్, జ్ఞానులు. ఎవరైతే ఈ పైన నేను చెప్పినటువంటి 5 సోపానములను ఆచరించి జీవితంలో కర్మ సకామ కర్మ ప్రధాన లక్షణాభక్తి, 2వ మెట్టు నిష్కామ కర్మ ప్రధాన లక్షణాభక్తి, 3వ మెట్టు ఏకరూప ఈశ్వర ఉపాసన భక్తి, తర్వాత 4వ మెట్టు అనేక రూప ఈశ్వర లక్షణ భక్తి. ఒక్కొక్క మెట్టు అలా పైకి వస్తాడు, తర్వాత జ్ఞాని లక్షణ భక్తి. ఈ విధంగా ఏ తు ఇదం ధర్మ్యాత్, ఇదం ధర్మ్యం. ధర్మ్యం అంటే శాస్త్రానికి అనుగుణమైనటువంటి ఈ 5 సోపానములను ఎవరైతే యథోక్తం, యథాముక్తం, ఈ పైన చెప్పినటువంటి 5 మెట్లు, పర్యుపాసతే, పర్యుపాసతే అంటే ఇక్కడ ఆచరించి వారి జీవితంలోకి ఈ జ్ఞానానికి వస్తారు. 5 మెట్లను తమ జీవితంలోకి ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వస్తారు. కర్మయోగ, ఉపాసన యోగ, జ్ఞానయోగ, పర్యుపాసతే. శ్రద్ధదానాః, అత్యంత శ్రద్ధతో ఈ సాధకులైనటువంటి ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా శ్రద్ధదానాః, శ్రద్ధ కలిగిన వారై. మత్పరమాః, నేనే పరమగమ్యముగా కలిగినటువంటి అంటే ముముక్షువులు అని అర్థం. ఆధ్యాత్మిక సాధన పరులు, ముముక్షువులు, సాధకులు. శ్రద్ధదానాః మత్పరమాః భక్తాః పర్యుపాసతే ఇదం ధర్మ్యం. అమృతం, అమృతానికి, జ్ఞానానికి తీసుకెళ్లేటటువంటి ఈ ధర్మ్యం, ఈ 5 మెట్ల సోపానం. ధర్మ్యం అనేది వేదం ఉన్నది, వేదానికి అనుగుణంగా ఉండేది ధర్మ్యం. ఇదం అంటే కర్మలక్షణం, ఉపాసనా లక్షణం, జ్ఞాన లక్షణం. యథా ఉక్తం, ఎవరైతే పర్యుపాసతే, మే అతీవ ప్రియాః, వాళ్ళు నాకు చాలా అత్యంత ప్రియులు, వాళ్ళు కూడా ఈ జ్ఞానానికి వస్తారు. ఈ జ్ఞానిలాగానే వాళ్ళు కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారు, కనుక నాకు జ్ఞాని చాలా చాలా ప్రియుడు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతిః హరిః ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం